वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు మనం ఉపదేశాముఖం నుంచి ఆరో శ్లోకం మన భగవద్గీత భగవంతుడి బాగా సంక్షేపం దాన్ని కూడా ఇంకా సంక్షేపం చేసి ఉపదేశాముఖం కేవలం 11 శ్లోకాల్లో మనిషి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేరుకోవచ్చు, ఎంత ఆనందాన్ని పొందొచ్చు ఆధ్యాత్మిక జీవితంలో. ఈరోజు 11 శ్లోకాల్లో 6వ శ్లోకం చదువుతున్నాం. అందరు కూడా నాతో పాటు చెప్పండి. దృష్ట స్వభావ జనిత వపుసస్య దోష దృష్ట స్వభావ జనిత వపుసస్య దోష అందరు కనబడుతుందా లేదా? ఇక్కడ రాసింది బోర్డు మీద కనబడుతుందా లేదా? అందరు అనండి వెనకాల. మంచిది. ఈ మంత్రాలు శ్లోకాలు అంటే మన మనస్సుకి బలం కలుగుతుంది, బలహీనతలు పోతాయి. శ్లోకం అర్థం కాకపోయినా కూడా ఆ మంత్రాల్లో ఆ శక్తి అర్థమైతే ఈ జన్మలోనే మన జీవితం సార్థకం అవుతుంది. ప్రాకృతత్వ విహభక్త జనస్య పశ్యే ప్రాకృతత్వ విహభక్త జనస్య పశ్యే గంగాం వసామ్య ఖలు ఉద్భుత ఫేన పంకే గంగా వసాన్న కలు బుద్భుద ఫేన పంకైర్ బ్రహ్మాద్రవత్వ అపగశ్యతి నేర ధర్మై ద్రవత్వమపగశ్యతి నేర ధర్మే దృష్ట స్వభావ జనిత వపుసస్య దోష న ప్రాకృతత్వ విభక్త జనస్య పశ్యే గంగా వసాన్న ఖలు ఉద్భుత ఫేన పంకై బ్రహ్మ ద్రవత్వ అపగశ్యతి నీర ధర్మై దృష్ట స్వభావ జనిత వపుసస్య దోష ప్రాకృతత్వ విహభక్త జనస్య పశ్యే గంగాంబసన్న ఖలు ఉద్భుత ఫేన పంకై బ్రహ్మాద్రవత్వ అపగశ్యతి నీర ధర్మై ఓపెన్ చేయాలి. ఇక్కడ పెడతారు చదవండి. రీడ్ నెక్స్ట్ రీడ్. అనువాదం శుద్ధ భక్తుడు పతా నేను పుట్టి స్ట్రైట్ డోంట్ మేక్ టూ మచ్ నాయిస్. అనువాదం శుద్ధ భక్తుడు సహజమైన కృష్ణ చైతన్య స్థితిలో ఉండుటచే తాను దేహం కాదని అతను తెలుసుకొనను. అలాంటి భక్తుని శరీర దృష్టితో చూడకూడదు. నిమ్న కుటుంబంలో పుట్టాడని, అందముగా లేడని, రోగగ్రస్తుడని, బలహీనుడని, భక్తుడని ఆ దృష్టితో చూడరాదు. భక్తుని దేహంలో శారీరక లోపాలు కనిపించినప్పటికీ భక్తుని ఆ విధంగా చూడరాదు. ఏ విధంగా వర్షాకాలంలో గంగా జలము బుడగలతో బురదతో మురుగుతో ఉన్నా కూడా గంగాజలం ఎప్పుడు కలుషితం కాదు. గంగా స్నానము చేయుదురు. అదేవిధంగా భక్తుని యొక్క శారీరక లక్షణమును మనం దోషపూరితముగా చూడరాదు. చెప్పండి. శుద్ధ భక్తుడు సహజమైన కృష్ణ చైతన్యంలో ఉండుటచే అతడు తనని దేహమని భావించడు. అటువంటి శుద్ధ భక్తుని శారీరక దృష్టితో చూడరాదు. అతడు నిమ్న కుటుంబంలో పుట్టినవాడని, అందముగా లేడని, రోగగ్రస్తుడని, బలహీనుడని భక్తుని చూడరాదు. శుద్ధ భక్తులలో అప్పుడప్పుడు అటువంటి లోపములు కనిపించవచ్చు. కానీ భక్తుని దేహము ఎప్పుడూ కలుషితము కాదు. ఏ విధముగా వర్షాకాలంలో గంగా జలము బురదతో బుడగలతో నురుగుతో కలుషితంగా కనిపించిన గంగాజల మహత్వం తెలిసిన వారు శ్రద్ధగా స్నానం ఆచరించుదురు. అదేవిధంగా భక్తుల శరీర స్థితిని చూడకుండా వారి భక్తి నుంచి లాభం పొందగలను. మనందరికీ బాగా అలవాటైపోయింది, ఎవరైతే భజన చేయటం లేదో, ఎవరైతే సాధన చేయటం లేదో, ఎవరైతే నిత్యం ప్రతిరోజు భక్తి చేయటం లేదో, దీని అంటారు బద్ధ జీవితం. బద్ధ జీవితం అంటే కండిషన్డ్ లైఫ్. ఎవరైతే నేను ఆడదాన్ని, నేను మగవాణ్ణి, నేను ఆంధ్రుణ్ణి, నేను ముసలాన్ని, నేను ఇంజనీర్ని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను కోమటి వాణ్ణి, ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఏమంటారు? బద్ధజీవులు. బద్ధజీవులు అంటే వాళ్ళు ఈ శరీర బంధంలో పడిపోయినారు. అంటే శరీర బంధంలో పడిన వాళ్ళే నేను మగవాణ్ణి అనుకుంటారు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెబుతున్నాడు ఆయన? నువ్వు ఈ శరీరం కాదు, హరివాడు బయటికి పంపించాడు. 50 రూపాయలు కట్టా మంది నువ్వు సెల్ ఫోన్ వాడితే 50 రూపాయలు పెనాల్టీ, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, డోంట్ డిస్టర్బ్. కర్తను నేను కర్తను బాగా పెట్టాను. నో సెల్ ఫోన్స్ ఇన్ ది టెంపుల్, డిస్టర్బెన్స్. ఏం చదువుతున్నా నేను, ఏం చదువుతున్నా? ఎవరిబడి వాళ్ళందరూ ఈ సెల్ ఫోన్ వచ్చిన వాళ్ళందరూ కూడా డిస్టర్బెన్స్. నేను చెప్పాను ఇది రెట్టు. ఎవరు చదువుతారు? ఏం చదువుతున్నా? వాట్ ఇట్ ఐస్ సుమతి మాతది. అదే సో అందుచేతనే కండిషన్డ్ లైఫ్, బద్ధ జీవితం. మనందరికీ కూడా ఈ సంసారంలో మనం ఎందుకు భక్తి చేయటం లేదు? ఎందుకంటే మనం ఈ శరీరం అనుకుంటున్నాం. శరీరం అనుకోగానే అమ్మ నాన్న పెళ్ళాం బిడ్డలు, బ్యాంకులో బ్యాలెన్స్, మన ఆస్తులు, మన ఆరోగ్యం, మన పలుకుబడి, బస్ బతుకంతా ఈ తాపత్రయంతోనే. మీరు శరీరం అనుకుంటున్నాం, శరీరం అనుకున్న తర్వాత ఇవన్నీ కూడా అవసరమే. నేను శరీరం కాదు అనుకున్నప్పుడు కనీస అవసరాలు ఏంది? నేను శరీరం కాదు అనుకోగానే మన ఆడంబరాలకు పోవు, అహంకారానికి పోవు, అభిమానానికి పోవు, మన భోగ విలాసాలకు పోవు. మన శరీరం కాదు అనుకున్నప్పుడు మనం శరీర డెకరేషన్కి, అలంకారానికి, మనుషులు ఈ రోజుల్లో బిజినెస్ అంతా కూడా అదే అంత వేరే అనిపించాడు. అహ్మదాబాద్లో నేను కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్లో నాకు తెలియదు ఎప్పుడు మేము గుండు మందిరంలో కొట్టించుకుంటాం, బట్టి హెయిర్ కటింగ్ ఎంత ఖర్చు అవుతుంది నాకు తెలియదు. ఏదైనా ఎప్పుడు బయట మంగళవాడి దగ్గరికి వెళ్ళలేదు, మందిరంలో ఒక భక్తుడు ఇంకోటికి ఇట్లా ఇక్కడికోవాలి. అంటే బయట నాకు ఆశ్చర్యం కలిగింది, అహ్మదాబాద్లో ఎయిర్పోర్ట్కి పోతున్నా దారిలో అటు చూస్తుంటే ఒక బార్బర్ షాప్ హెయిర్ కటింగ్కి 400 రూపాయలు అంటే ఎవడు మనం వెంట్రుకలు తెచ్చుకుని 400 రూపాయలు ఎంత పెద్ద పట్టణం అయితే అంత ఆదాం. 400 రూపాయలు నేను ఏదో 15 రూపాయలు తీసుకుని మన ముందు కొడతారంట. ఒకసారి నర్సరావుపేట టెంపుల్ ఓపెనింగ్ పోయా, అట్ట ప్రోగ్రాంలో తిరిగి మరుసటి రోజు నర్సరావుపేట పోవాలా, నేను గుండి చేసుకోకుండా పోయా. వాళ్ళకి ఏదైనా పెద్ద ఫంక్షన్లు అయినప్పుడు ప్రభుపాద క్లీన్గా ఉండాల, అంత గడ్డాల మీద తలపెట్టుకుని తమోగుణంలో సోమరిపోతులా కాకుండా మనం భక్తులు అంటే క్లీన్గా చూడడానికి అంత క్లీన్గా బ్రైట్గా. నేను టైం లేక సాయంత్రం ఎక్కడి నుంచి చెన్నై నుంచి వచ్చి మరుసటి రోజు నరసరావుపేట పోవాలా, గుండు కొట్టించుకోవాలి. తర్వాత ప్రోగ్రాంలో అభిషేకాలు అందరూ పబ్లిక్ ప్రోగ్రాం బాగోదు ఇట్లా కనబడితే అని చెప్పి నేను ఆ ప్రోగ్రాం ప్రారంభం ముందే తొందరగా పక్కన ఎప్పుడు పోవాలా షాప్కు అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని గుండు కొట్టించుకోవాలి. ఎంత ఇవ్వాలంటే 250 నరసరావుపేటలో. నేను 60 ప్లేట్ కూడా పట్టదు, 5 నిమిషాలు దానికి 250 అయింది. 5 నిమిషాలకి 250 అంటే ఎంత సంపాదిస్తారు? పాయింట్ వచ్చి ఈ రోజుల్లో రకరకాల షాపులు, బ్యూటీ పార్లర్లు, జనాలంతా పిచ్చాడు. ఏం చేసుకున్నాం, మీ జిడ్డు గారి మొహం ఎక్కడికి పోదు, మీ చెమట పట్టే ఆ శరీరం అది ఎట్లాగో ఉంది. ఏం చేసుకున్నా కూడా ఈ శరీరాన్ని, బొగ్గుల్ని ఎంత కడిగినా కూడా నల్లగానే ఉంటుంది కదా. బొగ్గుల్ని మీరు 100 సార్లు కడగండి తెల్లగా అవుతాయి, బొగ్గులు తెల్లగా అవుతాయి. అంటే ఈ శరీరానికి మీరు ఏం చేసుకున్నా కూడా ఈ శరీరానికి చెమట, కంపు, ఈ శరీరానికి ఈ అలసట, తర్వాత రోగాలు, ఆకలి బాధలు, మురికి, శరీరం మురికి మనం ఉండేది ఈ మురికి ప్రదేశంలో మనం లేక, అందుకే రోజుకు 2-3 మార్లు స్నానం చేయమన్నారు. రోజుకు 2-3 మార్లు స్నానం చేయాలి. జనాలు అమ్మాయి మన తిట్టాయి, అదే సాలిపురుగు స్పైడర్ అదేమన్నా దెయ్యమా పోతా పూలేసామా ఏమైందంటే ఎటు సబ్బుతో కడుక్కుంటాను చేతి సాలిపురుగు పట్టి బయట పారేమన్నా గుడ్లు పెట్టి మళ్ళా ఒక పురుగును తీసి పారేస్తాయి, లేకపోతే అది కుటుంబం ప్రారంభిస్తుంది. ఇంకా 10 మంది పిల్లలు పెట్టి గందరగోళం చేస్తుంది. ఎప్పటికప్పుడు క్లీన్గా చేస్తాంటే మందిరం అనే మన శరీరం చాలా అన్క్లీన్. ఆ మీద చాలి పురుగు తినది, అదే బల్లి కాదు మీ చేతిలో అది ఉత్సమోస్తుంది చేయగడి చాలి పురుగు బయట పారే దానిక పెద్ద. మనం చెయ్యి ఎక్కడ దాకినా కూడా శరీరంలో అంతా కూడా అశుద్ధం. మీరు కళ్ళిట్లా అనుకున్నా, ముక్కులో వేలు పెట్టుకున్నా, చెవిలో పెట్టుకున్నా, నోట్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా చేయి కంటామండి. ఆ సాలి పురుగు పట్టుకోడానికి శాశ్వ పాయింట్ వచ్చి ఇక్కడ చదువుతున్నది ఈ శరీరం అనేటువంటిది అది నీచమైనటువంటిది. ఈరోజు మేము కావల్లో కార్తీక వనభోజనాలకు వెళ్ళాం. కార్తీక వనభోజనాల్లో మాట్లాడుతూ అదే చెప్పారు, ఈ శరీరం మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం. మనం ఈ కళ్ళు అందంగా ఉన్నాయి, ముక్కు అందంగా ఉంది, పళ్ళు అందంగా ఉన్నాయి అంతా. కానీ భాగవతంలో ఈ శరీరం అనేటువంటిది అది పెంట అవుతుంది, లేదా బూడిదవుతుంది, లేదా అది మట్టిపాలు అవుతుంది. శరీరానికి ఫైనల్గా 3 అవస్థలు కలుగుతాయి. దాన్ని పూడ్చిపెడితే మట్టిలో కలిసిపోతుంది, దాన్ని కాలిస్తే బూడిదవుతుంది కదా. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరం ఇతరులుగా ఉపయోగపడితే వేలని చెప్పి ఈ జైన్ సంప్రదాయం వాళ్ళు చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పైన మిద్ది మీద మేడ మీద దానివల్ల కాకులు గద్దలు ఇవన్నీ తిన్నాను, కనీసం వాటికి ఆహారం ఆహారం ఉపయోగపడుతుంది చేస్తూ ఉంటారు. అటువంటి శరీరం కోసం మనం ఫ్యాషన్కి పోవడం లేదా మనం ఆడంబరాలకు పోవడం, దీని ఏమంటారు ప్రభుత్వ శబ్దాల్లో దీన్ని అప్పుడప్పుడు మాదిగి వాళ్ళు అంటారు కదా, కులంతో మాదిగి వాళ్ళు అంటే పాతకాలంలో ఎవరైతే జంతువుల చర్మాన్ని తీస్తూ ఉంటారో బర్రెలు దున్నపోతుల చర్మాన్ని మాది మాదిగా మనం మాదిగి వాళ్ళు అనే శబ్దం వాడకపోతే మామూలుగా వాళ్ళని చెమార్ చెమార్ పంజండి. ఇక్కడ కులాన్ని తక్కువగా చూడడం కాదు, బాగా కుండలు తయారు చేసిన కుమ్మరివాడు అంటారు, చెక్క సామాన్లు తయారు చేసిన వాడిని వడ్రంగి అంటారు కదా. అంటే వ్యక్తి తన వృత్తిని చేస్తుంటే మనం దాన్ని నీచంగా చూడకుండా, అది కూడా మన అదొక దౌర్భాగ్యం. భారతదేశంలో వ్యక్తులు మనం వాడి కులాన్ని చూసి, కానీ ఎవరు వృత్తులు వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం ఏ కులంలో పుట్టచ్చు అని మన బుద్ధి ఏంటి, మన బుద్ధిని బట్టి వ్యక్తిని గౌరవించాలి కదా. ఎవడైనా బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళు చికెన్ తింటూ ఉంటారు, వాళ్ళు బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తూ ఉంటాడు, అక్కడ బ్రాహ్మణత్వం ఉంది, అక్కడ పనిచేసేది బ్యాంకులో క్లర్క్, తినేది మటన్ చికెన్, బ్రాహ్మణుడు అయింది అక్కడ కానీ చెప్పుకోరు బ్రాహ్మణుడు సార్. ఇదంతా కూడా ఒప్పుకోరు భగవద్గీత పద్ధతిలో. కాబట్టి ఎవరైతే చర్మానికి చర్మ సౌందర్యానికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారో వాళ్ళని చర్మపు వ్యాపారస్తుంది కదా, అది కూడా ఒక వ్యాపారం. రకరకాల తోళ్ళు, జింక తోలు, పులితోలు, మేకతోలు, గొర్రెతోలు అన్నీ వాడుకుంటారు, వేరు వేరు సామాన్లు చెప్పులు తయారు చేయడానికి వాటికి వాడతారు, అది కూడా ఒక వృత్తి. దానిలో కొంతమంది ఎంగేజ్ అవుతారు. వాళ్ళు రకరకాల చర్మానికి, ఈ ఆవు చర్మానికి విలువ ఎక్కువ ఉంటుంది రకరకాల చర్మం, ఎందుకంటే దానిలో ఆ క్వాలిటీస్ని బట్టి. కాబట్టి ఎవరైతే ఈ శరీరాన్ని చూసుకుని వాళ్ళు మాది ఈ కులం లేదా నేను అందంగా ఉన్నా లేదా ఇది అది, వీళ్ళందరూ కూడా ఆ శాస్త్రాల దృష్టిలో వీళ్ళంతా కూడా బుద్ధి లేనటువంటి వాళ్ళు. జనక మహారాజు ఆయన దర్బార్లో ఒకసారి జరిగింది, అష్టావక్రుడు అనేటువంటి ఋషి ఉండేవాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకవేళ శాస్త్రాలు అడ్డదిడ్డంగా చదువుతుంటే ఆయన లోపల ఇబ్బంది పడి ఆయన శరీరం కాస్త వంకర్లు లేదు. ఆయన పుట్టడం వంకర్ టింకర్గా పుట్టాడు. అష్టావక్రుడు అంటే ఇటు 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 సైడ్, అప్పుడు మనం కొంతమంది చూస్తున్నాం వాళ్ళు నవాకర్ల అదే చదువుతుంది. ఆయన చూసి ఈ శ్లోకంలో చదువుతుంది, మనం వ్యక్తుల యొక్క బయట పరిస్థితిని చూసి నవ్వకూడదు, తప్పది కదా. ఎవరికైనా బొల్లి మచ్చలు ఉండొచ్చు, ఎవరికైనా కుష్టి వ్యాధి ఉండొచ్చు, దానికి నవ్వలేదు. కానీ వ్యక్తి యొక్క మానసిక సౌందర్యం ఏంటి, ఆ వ్యక్తి ఎంత చక్కటి స్వభావం కలవాడు అనుకోండి, వెంటనే అతని ఈయన జెంటిల్మెన్ గౌరవించాలి. మీరు బాగా చూడడానికి అందంగా ఉంటారు, నోరు ధరిస్తే బండబూతులు అంటే నీచే వ్యక్తి. అంటే ఈ శ్లోకంలో చదువుతున్నటువంటిది వ్యక్తుల యొక్క ఈ ఎముకలు చర్మం చూసి వ్యక్తుల్ని మనం గుర్తించడం వదిలిపెట్టండి. అష్టావక్రుడు తగ్గించారు అడిగి హరివన్ కంకరం 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 రీసన్నారు వినాలంటే దగ్గరికి రండి, ఎంత ఖాళీ ఖాళీ ప్రసాదం తెచ్చేవాళ్ళు వెనకాల కూర్చుంటారు. ఎప్పుడు 8:45 అవుతుంది, తొందరగా లేదని నిలబడి అష్టావకుడు ఆయన ఎంతో ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి, ఆయన కేవలం పండితుడు కాదు, ఆయన దాన్ని జీర్ణం చేసుకున్నట్టు మనం భగవద్గీత శ్లోకాన్ని కంఠస్థం చేయొచ్చు, కానీ జీవితంలో భగవద్గీత శ్లోకాన్ని మనం ఆచరణలో పెట్టకపోవచ్చు. అంటే మనకు అడగలేదు, శ్లోకాలు మాత్రం ధారావళంగా చదువుతూ ఉంటాం, మనకి దాని అర్థం మనకి తెలియదు. దానివల్ల మనకి వైద్యం అజీర్తి కలుగుతుంది, అంటే గర్వం మనకి పొగరొస్తుంది. తప్పితే నాకు ఇన్ని శ్లోకాలు వచ్చినాయి, కానీ ఆ శ్లోకాలు అర్థమైతే మనలో ఎలాంటి వినయం కలగాలో అది రాకుండా. శ్లోకాలు అర్థమయ్యాయంటే మనం ఎంత తుష్యమైనటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో మన గొప్పతనం ఏంటి? కోటాను కోట్ల వ్యక్తుల మధ్యలో మనం ఎంత భగవంతుడి గొప్పతనం ముందు మనం ఎంత, మనకున్నదంతా కూడా భగవంతుడి ఇచ్చాడు, మన గొప్పతనం ఏంది? నేను ఈ బతికిన నాడు 10 మందికి నేను ఏదైనా సహాయం చేసి సేవ చేసి ఆ రకంగా మనకి క్రెడిట్ ఆశించాం. మనం పోయే లోపల 10 మందికి ఎట్లా మనం కొంత సుఖాన్ని మనశ్శాంతిని వాళ్ళకి సహాయాన్ని చేసి, అంటే మీ ఇంటి దగ్గరికి ఆకలి అనేవారిని వస్తారనుకోండి, అంటే భగవంతుడు మీకు గొప్ప అవకాశాన్ని మీ ముందు పెడుతున్నాడు. ఎవరైనా ఆకలిగా వాడిని తిండి పెట్టాడంటే ఎప్పుడు వాడిని పంపించేయకూడదు, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఎవడైనా వచ్చి నాకు ఆకలిగా ఉంటే తిండి పెట్టమంటే ఏదో రకంగా వాడికి నేను తిండి పెట్టాలి. ఎందుకంటే ఇంత ప్రపంచంలో నీ ఇంటి ముందుకు వచ్చాడు అడుక్కోడానికి తిండి పెట్ట, వాడు ఏం పడు మూట కట్టుకుని పడుకుపోయేదండి, కూర్చోబెట్టడం ఎంత తింటే పొమ్మంటాం. భోజనం వరకు మన గుమ్మం ముందుకు ఎవరైనా వస్తే వాళ్ళకి మన వెంటనే ఏదో ఒకటి ఇచ్చి భోజనం, దానివల్ల గొప్ప పుణ్యాన్ని. అంటే మీ ఇంటి ముందుకు ఏదైనా ఆవు వచ్చినా, మీ ఇంటి ముందుకు ఏదైనా సన్యాసి వచ్చినా, జస్ట్ ఒక గొప్ప అవకాశం వాళ్ళని గౌరవించడానికి, లేకపోతే మనం అవకాశాన్ని కాలం రాస్తున్నాం. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విషయం సభ్య మానవులు. సభ్య మానవులు అంటే ఎవరైతే శరీర స్థాయిలో ఆలోచించడం మాని వాళ్ళు ఆధ్యాత్మిక స్థాయికి, ఇది మహాత్ములు అన్నారు. మహాత్ములు అందరూ కూడా ఆత్మలే, కానీ కొంతమంది మహాత్ములు అంటారు. ఏమి అంటే మామూలు వ్యక్తుల్లాగా వాళ్ళు ఆలోచించరు. మామూలు వ్యక్తులంతా కూడా శరీరపరంగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ మహాత్ములు అనేటువంటి వాళ్ళు ఆత్మ దృష్టితో, వాళ్ళు భగవద్భక్తితో ఈ ప్రపంచంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఉదాహరణ, ప్యాంటు షర్ట్ వేసుకుని ఉండొచ్చు, లేదా మీరు ఆడవాళ్ళు కావచ్చు, అవి చూసి వీళ్ళకేం తెలుసులే వీళ్ళు అమాయకులు, వీళ్ళకేం తెలుసులే వీళ్ళు అజ్ఞానులు అని అంత మాట్లాడితే తెలిసేది. ప్యాంట్ షర్ట్ వేసుకుంత అంత మాత్రం ఆయనకు ఆత్మజ్ఞానం లేదనే అయింది, లేదా కాషాయ గుడ్డి వేసుకుంటే ఆయనోడ పేపర్లు అంతా వస్తుంది. గుజరాత్లో ఆయన నిత్యానంద్ అంట, ఆయన కొట్టి అరెస్ట్ చేసి బ్రహ్మాండంగా టిప్ టాప్గా ఆయన కాషాయ గుడ్డి వేసుకుని మంచి దిట్టంగా ఉన్నాయి, కానీ చేస్తున్నా కూడా అక్రమమైనటువంటి పనులు. ఇది తెలుసుకోవడానికి కలికాలంలో ఎవరైతే తెల్లవారుదామని లేచి రోజు భజన చేయరో వాళ్ళ తలకాయ సక్రమంగా ఉండే అవకాశం లేదు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్. మనం బాగుపడడానికి దగ్గర దారేం లేదు, బాగుపడాలంటే ఏ రోజుకి ఆ రోజు భజన చేస్తుంటారు. ఏ రోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు స్నానం చేయాలా, ఏ రోజుకి ఆ రోజు తిండి తినాలా, ఏ రోజుకి ఆ రోజు మనం నిద్రపోవాలా. ఇప్పుడు మన శరీరం పద్ధతిలో ఆరోగ్యం ఇస్తాం. అదే రకంగా మన తలకాయ సరిగ్గా ఉండాలంటే ఇప్పుడు సమాజంలో ఇన్ని నానా అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయంటే ఎవరు భజన చేయట్లేదు, ఎవరు భజన చేయట్లేదు. కొంతమంది భజన చేస్తున్నా కూడా జనాన్ని నమ్మించడానికి పోయి ఇంత భజన చేస్తున్నాడు మంచి ఆయన లాగా ఉన్నాడు. ఒక స్టోరీ ఏదో అండి, ఒక దుకాణం అట్లా మన ముల్లంగి రాంబాబు లాగా ఒక ఆయన ఒక దుకాణం నడుపుతున్నాడు. ఆ దుకాణం పనిచేసేవాడికి ఆయనకి కోడ్ లాంగ్వేజ్ అది అంట. నేను నారాయణ నారాయణ అంటే ఆ వస్తువు తీసుకురావాలను, నాసిరకం బియ్యం తీసుకురావాలా, గోవింద గోవింద అంటే వచ్చినప్పుడు నారాయణ నారాయణ ఆ బియ్యం తీసుకురావాలి. ఒక నారాయణ పబియన నోటి నుంచి ఎప్పుడు వచ్చినప్పుడు నారాయణ నారాయణ, కానీ వాళ్ళకి కోడ్ లాంగ్వేజ్ అంటది. నేను నారాయణ నారాయణ అంటే నువ్వు మసూరులు తీసుకురావాలా, నా గోవింద గోవింద అంటే బాసుమతి తీసుకురావాలా, జనాలని వేరే వాళ్ళని చేయాలి. ఎవరి దుకాణం కూర్చున్నా గోవింద గోవింద బియ్యం తీసుకురావాలి ఎంత మంచి అని, కానీ ఆయన చెబుతుంది నాశనం బియ్యం తీసుకురావాలి. దీనేమంటారు ఇతరులని మభ్యపెట్టారు. అటు ఎప్పుడు మనం భజన చేసినా ముందొచ్చి మనం ఏం భజన చేయాలా, ఎందుకు భజన చేయాలా, మనకి ఏమవుతుంది భజన చేస్తుంటే, ఇదేదో సెంటిమెంటల్ పని కాదు. మనం మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు నా రోగం ఏమైనా తగ్గుతుందా, టెంపరేచర్ తగ్గిందా, వాపు తగ్గిందా, నొప్పి తగ్గిందా చూసుకుంటారు లేదా. అలాగే ఈ భగవన్నామం కూడా ఒక మెడిసిన్, అది ఒక ఔషధం. అది ఏదో మనం మందిరంలోకి వస్తే హరే రామ హరే కృష్ణ బయటికి పోయి మనం వాడుకొని చేస్తూ ఉంటాడు. అక్కడ హరే రామ హరే కృష్ణ సరిగ్గా అంటూ అంటే మెల్లిగా మన మనస్సు మన స్వాధీనంలోకి వస్తుంది. కానీ మానవ జీవితం అంటే బాడీ కాన్షియస్నెస్, మనం శారీరక స్థితిలో పడతాం మనం అందరం కూడా. ఇది అందరూ ఎవరితో మాట్లాడినా కూడా మేము బ్రాహ్మణులం సార్, మేము ఆంధ్రులం సార్, మేము నేను డాక్టర్ని సార్, తర్వాత అది ఇది అని ఎవరు కూడా ఈ మాట అందరూ నేను ఆత్మని సార్, నేను ఆత్మని. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్తాము, ఒక భక్తులు ఇంట్లో ఉండే పిల్లవాడు ఇట్లాంటి పిల్లవాడు చక్కగా నేర్చుకున్నాడు భగవద్గీత, నేను శరీరం కాదు ఆత్మ. ఆయన చిన్నపిల్లాడు స్కూల్లో పరీక్షకు వెళ్ళాడు. స్కూల్లో పరీక్షకు వెళ్తే దానిలో ఇది రాసింది, నువ్వు ఎవరు అనే ప్రశ్న. నువ్వు ఎవరు అంటే దానిలో ఆయన సరిగ్గా రాశాడు, నేను పిల్లవాడిని, నేను ముసలివాడిని, నేను మగవాడిని, మల్టిపుల్ ఛాయిస్ చిన్నపిల్లల పరీక్ష అంటే తెలియాలి పిల్లవాడు అంటే ఏంటి, ముసలివాడు అంటే తెలియాలి. చిన్న పిల్లలకి చిన్న చిన్న ప్రశ్నలు, నువ్వు ఎవరు అందాస్తే దానిలో దాని జవాబులు ఒకటి, నేను పిల్లవాడిని, నేను ముసలివాడిని, నేను మగవాడిని, లేదా నేను హిందువుని, ఇట్లా ఇది ఏది కాదు, ఏది కాదు. అంటే పిల్లాడే చదివి ఆయన థింక్ చేస్తాను, నేను పిల్లవాడిని కరెక్ట్, నేను ముసలివాడిని కాదు, తర్వాత నేను ఆడవాడిని కాదు, తర్వాత నేను హిందువుని అవును థింక్ చేశాడు. ఐదోది వచ్చి నేను ఇది ఏది కాదు. ఆ భక్తులు ఇంట్లో పుట్టిన పిల్లాడు ఆయన చూసి పాప ఆయనకి తెలుసు, ఇంట్లో నేర్చుకున్నాడు. ఆ పరీక్షలు వెళ్ళి ఏంటనే పిల్లాడిని దాని ఏది టిక్ చేయాలి, నేను ఏది కాదు టిక్ చేస్తాడు, ఆయన కాస్త ఫెయిల్ చేశాడు. నిజానికి ఆయన రాసిన జవాబు కరెక్ట్ అండి. నేను ఏది కాదు అంటే నేను ఆత్మనే నీకు లేదు అక్కడ, నేను ఏది కాదు మా పిల్లలకి చదివాను. ఇప్పుడు వాళ్ళ నాయన ఆ పిల్లలని తీసుకెళ్ళి మా అబ్బాయి కరెక్ట్గా నేను చదివేశాను, మా అబ్బాయి నేను ఇదేది కాదు మీరు, ఎందుకంటే నేను ఆత్మనే అనేది రాయలేదు. భగవద్గీత చెప్పింది అహం బ్రహ్మాస్మి, నేను ఈ దేహాన్ని కాదు నేను ఆత్మ. అంటే ఈరోజు శ్లోకంలో మనకి చదువుతున్నటువంటిది ఒక భక్తుడిని కలుసుకున్నప్పుడు మనకందరికి అలవాటు అయిపోయింది శరీరంలో. ఒక భక్తుడిని కలుసుకున్నప్పుడు మన భక్తుడిని ఒక మహాత్ముడిని కలుసుకున్నప్పుడు మనం ఈయన అందంగా లేడు, ఈయనకి రోగం ఉంది, లేదా ఈయన నీచుకోవడంలో పుట్టాడు అంటే మనం అంతా కూడా అతని యొక్క గొప్పతనం యొక్క లాభాన్ని మనం పొందటం. భక్తుని ఈ విధంగా చూసి మనం వాళ్ళ సాంగత్యాన్ని పొందకపోతే మనం మూర్ఖుల్లాగా వెళ్ళిపోతాం. అటు ఎవరు ఎప్పుడైనా భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన కులం ఏంటి, ఒక ఆయన నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఎవరు సార్, మీరు నన్ను నేను ఎవరైతే నీకేనా, మీది ఎవరు సార్ అంటాడు. నా దగ్గర కొంచెం సార్ మీరు ఏం నేర్పిస్తారు సార్ అనగలరా, ఇది ఎవరు సార్ ఎవరైతే ఉన్నది అది ఎవరైతే మీకు ఏం చెప్పండి అంటే మాది కూడా విజయవాడ సార్, ఇట్లా ఏదో కనపడానికి మేము కూడా బ్రాహ్మణం సార్ లాభం. అంటే భక్తులు కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం పూర్తి లాభాన్ని పొందాలంటే భక్తులతో ఎట్లాంటి మాటలు మాట్లాడకుండా భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు భక్తి చేస్తున్నారు, ఎలా భక్తి చేస్తున్నారు, ఎందుకు భక్తి చేయాలా, ఇటువంటి విషయాలు అడగాలి. కానీ భక్తులు మనకుండేటువంటి నీచం బుద్ధితో వీడు కోమటాడు వీడు నాకేమి నేర్పించేది, నేను బ్రాహ్మణుని, లేదా ఈయనకి అంత చదువులే 12th class చదువుకున్నాడు, నేను బీటెక్ చదువుకున్నా, ఈయన దగ్గర నేను నేర్చుకునేది అండి, అప్పుడు మీరు ఆత్మజ్ఞానాన్ని పొందడం నుంచి వంచితులైపోతున్నారు. అంటే శ్లోకం చదువుతుంది ఎప్పుడైనా కూడా మనం భక్తులను కలుసుకున్నప్పుడు మన బుద్ధితో వాళ్ళని చూడకుండా వాళ్ళు మనకి ఏం చెప్పాలని చూస్తున్నారు. మనం వాళ్ళు ఏం అడగాలో కూడా మనకి తెలియదు, భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలో కూడా తెలియదు. కాబట్టి భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వాళ్ళు మనకి ఏం చెప్పాలని చూస్తున్నారు అది వింటూ ఉంటే అరే ఇది చాలా దివ్య జ్ఞానాన్ని చావు పుట్టుక నుంచి బయటపడడానికి సంసారంలో ఎడుదొడుకులు ఉన్నా కూడా ఎలా సంతోషంగా ఉండాలా, ఇలాంటి చక్కటి గొప్ప జ్ఞానాన్ని వీళ్ళు చెబుతున్నారు. అటువంటి వాళ్ళు మనం శరీరంతో చూసి మనం వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించకపోతే నష్టపోయేటువంటిది మనమే కదా. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ ఉపదేశానికి హరినామ సంకీర్తానికి శ్రీల ప్రభుత్వానికి అందరూ కూడా ప్రసాదాలు మాతాజీ నుండి పంపించారు.